Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూతోట కార్యక్రమం సెప్టెంబర్ 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి అక్షరాల పూతోటలోకి. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే. పరిపూర్ణత అక్కడ ఉంది, మనలోనూ ఉంది. ఎవరో మన నుంచి అది తీసేసుకునేది కాదు. ఆ పరిపూర్ణత, మనలో ఉన్న పరిపూర్ణతని మనం సరిగ్గా అర్థం చేసుకుని, మనం ఉండే ఈ సృష్టిని అర్థం చేసుకున్న రోజు మన జీవితానికి ఒక సార్థకత వస్తుందండి. నాకు పొద్దుటి నుంచి ఇదే శ్లోకం గుర్తొస్తుందండి. ఒక వృక్షం యొక్క బీజం తెలుపుతుందండి ఆ వృక్షం యొక్క లక్షణాలు, గుణాలు, దాని విశిష్టత, ఇంకా పరిమాణము. ఆ చిన్న బీజం అరుదైన రోజు ఆ వృక్షజాతే మాసిపోతుంది కదండి. ఆ బీజం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు చక్కగా పెరిగి తన గుబాళింపులు విస్తరింపచేస్తుంది. అలాగే మన మనస్సు, గుణగణాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నప్పుడు జగత్తంతా అందంగా కనిపిస్తుంది కదండి. ఏమంటారు? మన ప్రకృతి సౌరభాల్ని ప్రకాశింపచేసేందుకు తోడ్పడదాం మనం ఆనందంగా ఉంటూ. ఏదో ఇవాళ నా మనసు ఇలా పలికిందండి. సంతోషం, తృప్తి మనంతట మనం ఏర్పరచుకున్నవి. అవి మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు, మనకి ఇవ్వలేరు కూడాను. ఏమంటారండి? మనం పరిపూర్ణంగా, తృప్తిగా, సంతోషంగా ఉన్నప్పుడు మనలో పరిపూర్ణత వస్తుంది. మరి మనలో పరిపూర్ణత వచ్చినప్పుడు జగత్తుకి ఒక అందం వస్తుంది, ఒక పరిపూర్ణత వస్తుంది. మనలో ఈ పరిపూర్ణత లేని రోజు అంతా శూన్యం. మనలో అసంతృప్తి, శూన్యం మిగిలిన రోజు మనం జగత్తు అందాలు తిలకించగలమా అండి? తిలకించలేము. అన్నీ శూన్యంగా కనబడతాయి, అంతా నల్ల మబ్బులు కమ్మేసినట్టు కనబడతాయి. ఆ నల్ల మబ్బుల్లో మనకేదీ కనబడదు, నిరాశే మిగులుతుంది మనకి. ఈ ఆశ, నిరాశ వలయంకి ఎవరిదో బాధ్యతని వాళ్ళ మీద నింద వేయటం సమంజసం అంటారా? కాదు కదా, అది మనలో ఉంది, మన ఆలోచనలలో ఉంది, మన నడవడికలో ఉంది. మన అందరం కలయజూసే ఈ జగత్తు మనతో ఏర్పడింది. మనం సంతోషంగా ఉంటే ఈ జగత్తు అందంగా కనబడుతుంది. మనం నిరాశతో ఉంటే ఈ జగత్తు కాళరాత్రి అవుతుంది. ఏమిటోనండి తత్వాలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇవి నిజాలు. మీరే ఆలోచించండి, ఏదైనా మన చేతిలో ఉంది, మనం దాన్ని నిర్మించుకోవటంలో ఉంది. అలా ఈ అందమైన జగత్తుని తృప్తిగా, సంతోషంగా కలయ చూసే ప్రయత్నం చేద్దామా అండి? ఇవాళ అమరావతి కథలు తిరగేస్తుంటే నాకెందుకో ఈ తత్వం మీతో పంచుకోవాలనిపించిందండి. శంకర్ మంచి సత్యం గారు 1937 పుట్టి 1987 కాలం చేశారండి. ఇప్పుడు ఆయన అమరావతి కథలు వింటున్నాం కదండి, మన కథల్లోకి వెళ్ళిపోదాము. మొదటి కథ నివేదన. ఈ కథలో కోటిలింగానికి అమరేశ్వరుడు దర్శనమిస్తారా? ఈ కథ విని తెలుసుకుందామండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి నాడు వేల కొద్దీ యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళ్తున్న వేళ కోటిలింగం ఆరావడ నుంచి కాలినడకన మొక్కు తీర్చుకునేందుకు వచ్చాడు. ఎప్పటి మొక్కు? భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పనిచేయకపోతే కోటిలింగం దాన్ని బ్రతికించు తండ్రి, పండుగ నాడు నిన్ను కళ్ళారా చూసుకుని సాగిల పడతాను అని మొక్కుకున్నాడు. కానీ ఈ ప్రార్థన కూడా పనిచేయలేదు. కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది. కోటిలింగం పిచ్చివాడైపోయాడు. ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు లేక, తులసమ్మకి నీళ్లు పోసేవాళ్ళు లేక, ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాళ్ళు లేక, ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పుట్టలు పట్టి తిరిగాడు. అన్నం నీళ్లు మాని ఆరు భయంలో పడుకునేవాడు. చీకట్లో కీచురాళ్ల మోతలు, వెన్నెల్లో పాలపిట్ట కూతలు రెండూ ఒకేలా ఉండేవి. ఎండావాన ఏవీ బాధించేవి కావు. లోపల బయట అంతా శూన్యంగా ఉండేది. అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి చీకట్లో మెరుస్తున్న మిణుగుర్రల్ని చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది. ఒరే, పండుగ నాడు నన్ను చూసి సాగిల పడతానన్నావు, నన్ను చూడటానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లు అనిపించింది. రారా రారా అని మళ్ళీ పిలుపు. కోటిలింగం చెంగున లేచి నుంచున్నాడు. మిణుగురులు మరీ మరీ మెరుస్తున్నాయి. వస్తాను సామి, శివరాత్రికి నిన్ను చూసుకుని మొక్కులిచ్చుకుంటా అని చేతులు జోడించాడు. మొక్కు తీర్చుకుంటానని ఆ అమ్మని ఆ అయ్యని డబ్బులు అడుక్కుని కాలినడకన వచ్చాడు కోటిలింగం. కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్త ఎవరో కొట్టేశారు. ఆ రాత్రి మంటపంలో పడుకుని కోటిలింగం, సామి డబ్బులుంటే ఎంగిలి పడతాడు, ఉపవాసం చెయ్యడని ఆ డబ్బులు లాగేసుకున్నావా నాయన? రొండిన పావలా ఉంచావు, అది నీ కొబ్బరికాయకు సరిపోతుందిలే సామి అనుకుని శివనామస్మరణలో మునిగిపోయాడు. తెలతెలవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయని తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న ముత్తైదువుల్ని అడిగి పసుపు కుంకుమ తీసుకొని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్ళోడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకొచ్చాడు. అప్పటికే వందలాది జనం హర హర మహాదేవ కేకలు. రద్దీ విపరీతంగా ఉంది. తడి బట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు. కోటిలింగం ఒళ్ళు పొంగిపోతోంది. ఎటు చూసినా శివనామస్మరణ. అందరి ముఖాల్లో కాంతి, అందరి కళ్ళల్లో వెలుగు, అంతా శివమయంగా ఉంది. సాంబా సాంబా అనుకుంటూ తన్మయంతో ఒళ్ళంతా తేలికైపోతుండగా కోటిలింగం కూడా ద్వారం దగ్గరకెళ్ళాడు. అక్కడ జవాను ఆపేశాడు. గుళ్ళోకెళ్ళాలంటే పావలా ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు. కొందరు అతనితో వాదిస్తున్నారు, దేవుణ్ణి చూడ్డానికి చీటీ ఏమిటండి, మామూలు రోజుల్లో లేదు కదండి, ఇదేం సినిమాటండి టికెట్టు తీసుకోవడానికి, డబ్బులున్న వాళ్ళకే దేవుడు కనబడతాడా అండి? జవాన్ అందరికీ సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, శివరాత్రి నాడు ఇంతే, రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి అని జనంలోంచి ఎవరో సమర్థించారు. అందరూ సమాధానపడి టికెట్టు తీసుకుని గుళ్ళోకెళ్తున్నారు. కోటిలింగం తిగాలు పడిపోయాడు. జనాన్ని ప్రార్థించాడు, బాబు నా దగ్గర డబ్బులు లేవు, నాకు స్వామిని చూపించవు. జవాను వినిపించుకోలేదు. ఎళ్ళెళ్ళు, ఇది రూల్స్ అని తోసేశాడు. జనం తోసేశారు. కోటిలింగం ఇవతలకొచ్చి పడ్డాడు. కోటిలింగానికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. మళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాన్ దగ్గరకు వచ్చి అతని పాదాల మీద పడ్డాడు. బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు స్వామిని చూపించు, కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వే తీసుకో. జవాను కాళ్ళు విదిలించుకుని, పో పో, కొబ్బరికాయ కూడా ఉందా, కాయకు మరో చీటీ తీసుకోవాలి అని తోసేశాడు. జనం మళ్ళీ తోసేశారు. కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు. మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కొని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికుల్ని దిగులుగా చూస్తున్నాడు. పండుగ నాడు నా స్వామిని నేను చూసుకోలేనా, నా దేవుడికి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు. కారుతున్న కన్నీళ్ళు చేతినున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి. కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు. స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెత్తుతున్నాడు. తూర్పు ద్వారం దగ్గరికి వచ్చాడు. జనం జనం తలలు, ఆ పైన ఎక్కడో నంది, ఆ నందీశ్వరుడి కొమ్ములకి పైగా లింగాకారం, అల్లదే అమరేశ్వరుడు, గంటల మోతలు, ఈశ్వరుడి ఫాల భాగం. మళ్ళీ తలలు, జనం, దేవుడి శాంతం కనిపించటం లేదు. వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం. నా స్వామి నా స్వామి అంటూ ప్రాకారమంతా పరుగులు తీస్తున్నాడు. నా స్వామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు. మారేడు చెట్టుని గన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు. చుట్టూ గుళ్ళోని వినాయకుణ్ణి, కుమారస్వామిని, మీ అయ్యని నాకొక్కసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు. చుట్టూ గుళ్ళ గడపల మీద తల బాదుకుంటున్నాడు. మధ్యాహ్నమైంది, యాత్రికుల రద్దీ తగ్గలేదు. కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు. రాత్రైంది, జనం తగ్గలేదు. కోటిలింగం సాంబా కనిపించవా అంటూ ధ్వజస్తంభానికి తల మోదుకుంటున్నాడు. కోటిలింగానికి నీరసం వచ్చేసింది. ధ్వజస్తంభానికి ఆనుకుని కనిపించని స్వామికి ఎదురుగా కూర్చున్నాడు. గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతోంది. జనం రోదలో కొబ్బరికాయ వళ్ళో పెట్టుకుని సాంబా సాంబా అని కోటిలింగం ములుగు ఎవరికీ వినిపించలేదు. గర్భగుళ్ళో మహారుద్రాభిషేకం ఆఖరిన గంటలు ఘనఘన మోగుతుంటే లింగోద్భవం కాలాన్ని ప్రాకారాలు హరహరా అని మార్మోగుతుంటే కోటిలింగం చేతుల్లోని కొబ్బరికాయ ఠప్పమని పగిలి రెండుగా విడిపోయింది. సాంబా అనే ములుగు ఆగిపోయింది. ఈ కథలో కోటిలింగానికి ఆ భగవంతుడే తన దగ్గరికి రమ్మని చెప్పి లింగోద్భవ సమయంలో దర్శనమిచ్చి తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడేమో అనిపిస్తోంది కదండి. మనం ఎవరమండి? ఈ సృష్టికర్త అనూహ్య శక్తి నిరామమంగా మనని తాకుతుంటే అడ్డుకునేందుకు ఆ శక్తి ప్రతి అణువణువుని తాకుతుంది. సృష్టిలో ప్రతి వస్తువుని తాకుతుంది. అలాంటి ఆ అమరేశ్వరుడి అనంత శక్తి ఎక్కడో కూర్చున్న కోటిలింగాన్ని తాకి తనలో కలిపేసుకుంది అనుకుందామా అండి? చాలా బాగుందండి కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద పద రాముడు పరుగు తీయరా భీముడు, పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు. పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే సుటార్, పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే సుటార్. పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు. రాముడు పెద్ద మనగాడు, భీముడు గొప్ప మోతుబరి, ముట్టిన కొట్టిన సహించరు, మోరనెత్తిపై ఎగబడుతారు. కష్టం వేస్తే పెద్ద పులులవే, ఇష్టమైతే పసి పాపలవే. పదరా పద పద రాముడు పరుగు తీయరా భీముడు. పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే హుషార్.
అదృష్టం
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా, అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా, మనసే విప్పి పలికారా మానవులైనారా, మనసే విప్పి పలికారా మానవులైనారా, అమ్మతోటి మీ తల్లని మాటలు చెబుతాలే రండి, అమ్మతోటి మీ తల్లని మాటలు చెబుతాలే రండి, అందరి చేత ఘన సన్మానం చేయిస్తాలే రండి, అందరి చేత ఘన సన్మానం చేయిస్తాలే రండి, పదరా పద పదరాముడు పరుగు తీయరా భీముడు, పల్లెల మీద మన సవాల్ పంజానికి బలే హుషా,
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. ధర్మపాలుడు. ఈ కథలో హనుమయ్య మనస్తత్వం ఏమిటో కథ విని తెలుసుకుందామండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి. అది బ్రిటిష్ హయాం. మున్సబు హనుమయ్య పేరు చెబితే ఊరంతా వణికిపోయి చేతులు కట్టుకుని ఉంచునేవారు. ధ్వజస్తంభంలా 7 అడుగులు మనిషి, నల్లటి నలుపు, విచ్చుకున్న పత్తికాయల్లా తెల్లటి కళ్ళు, అందులో ఎర్ర జీరలు, పొంగిన బుగ్గల మీద ఇరుపక్కలా వింజామర్లలా పరుచుకున్న బొంగమీసాలు. హనుమయ్య ఒక చేత్తో మీసం సవరించుకుంటుంటే చెంపంతా నిమురుకుంటున్నట్టుండేది. ఆజానుబాహువైన హనుమయ్య ఒక చేత్తో పంచకొంగు పట్టుకుని మరో చేత్తో పొన్నుకర్ర వేసుకుంటూ పెద్ద బజార్ని నడిచి వస్తుంటే బజారంతా గుప్చప్ అయిపోయేది. వేప చెట్టు కింద పేకాటగాళ్ళు పారిపోయేవాళ్ళు. అలుపు తీర్చుకోవటం కోసం బండి ఆపిన ముఠాకూలీలు గబగబా లేచి బండి తోసుకుపోయేవారు. చిల్లర కొట్టల్లో తూకాలు దగా లేకుండా తూచేవారు. కొసరు అడిగితే విసుక్కోకుండా బెల్లం ముక్క పెట్టేవారు. జనం పక్కలకి తప్పుకొని గొంతులు తగ్గించి మాట్లాడుకునేవారు. ముందు వెట్టివాళ్ళు నడుస్తుండగా హనుమయ్య వాళ్ళ బజార్లోంచి వెళ్తుంటే ఊరంతా నిశ్శబ్దం అయిపోయినట్లుండేది. సర్కారు వారి దృష్టిలో హనుమయ్యకు గొప్ప పలుకుబడి. ఆ పరగణాలో ఎక్కడన్నా శిస్తు బకాయి ఉంటుందేమో కానీ హనుమయ్య హయాంలో బకాయి ఉండేది కాదు. హనుమయ్య శిస్తు వసూలు చిత్రంగా ఉండేది. చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర వసూలుకి వచ్చాడనుకోండి, వచ్చి సరాసరి వరండాలో కూర్చునేవాడు. ఏమండి పున్నయ్య గారు, నన్ను ఈ ఊళ్ళో ఉండమంటారా వెళ్ళిపోమంటారా, చెప్పండి మీరే చెప్పండి. అప్పా కాసిని మజ్జిగమ్మా దాహంగా ఉంది అని ఇంట్లోకి కేకేసి పైవాడు నాకు ఉచ్చులు బిగిస్తుంటే నేను చచ్చిపోతున్నాను, మీరేమో శిస్తు కట్టరు, ఈ పూట కట్టకపోతే నా భోజనం ఇక్కడే అని మఠం వేసేవాడు. దాంతో పున్నయ్య గారు నవ్వుకొని శిస్తు కట్టి భోజనానికి ఉండమంటే హనుమయ్య నవ్వుతూ లేచి, సరేలే ఇంకా వసూళ్ళు లేవు అంటూ వెళ్ళిపోయేవాడు. ఇక మామూలు రైతుల దగ్గరకు వచ్చి, సన్నాసి ముండా కొడుకుల్లారా, సర్కారు శిస్తు మానేస్తారా, కడుపుకు తింటున్నాం మనకు నీతి లేదంటరా అని సిగ్గుపడేటట్లు చివాట్లు పెట్టి శిస్తు వసూలు చేసేవాడు. తను బతికుండగా తన ఊళ్ళో న్యాయం తప్పటానికి వీల్లేదనేవాడు. ఒకసారి చలమయ్య తన గేదెల్ని కావాలని రామయ్య బీట్లోకి మేతకి తోలాడు. రామయ్య వచ్చి హనుమయ్యకి చెప్తే వెంటనే ఆ గేదెల్ని బందెల దొడ్లో పెట్టించాడు. సాయంత్రం అయింది. చలమయ్య వచ్చి గొల్లను గోల, తప్పైంది బాబు, నా బర్రెల్ని ఇడిపించండి బాబు, పాల వేళ్ళయింది, పాలు తీసి అమ్ముకుంటే గాని రేపటికి నూకలుండవు బాబు అని హనుమయ్య కాళ్ళ వేళ్ళ పడ్డాడు. తప్పుడు పని చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైందిరా అని హుంకారించి వెట్టివాళ్ళని పిలిచి ఆ గేదెల పాలు తీసి మన ఇంట్లో ఇవ్వండిరా అన్నాడు హనుమయ్య. చల్లమయ్యకి ఆ మన్నాడు గేదెల్ని అప్పగిస్తూ, నీతిగా బతకరా దొంగ వెదవా, ఇదిగో నిన్నటి పాల డబ్బులు అని రొక్కమిచ్చి పంపించాడు. ఒకసారి ముత్తాలమ్మ కొలువులో దొంగతనం జరిగింది. బలిచ్చిన వేటల్ని సమానంగా వాటాలు పంచుకున్నారు. తీరా తీసుకెళ్లేటప్పుడు చూస్తే ఒక వాటా తక్కువైంది. ఎవరో దొంగతనం చేశారు, వెతకండన్నారు, పందిళ్ళని గాలించారు. మూట చెంకన పెట్టుకుని పారిపోతున్న దొంగని పట్టుకున్నారు. వాడు పొరుగూరి పోలయ్య. పోలయ్యని పెడరెక్కలు ఇరగదీసి హనుమయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు చేశావురా దొంగతనం? ఉరిమినట్లు అడిగాడు హనుమయ్య. తప్పైందయ్యా, మాంసం వండుకుందామనుకున్నానయ్యా అన్నాడు తలంచుకుని పోలయ్య. అయితే దొంగతనం చేస్తామంటరా? నీతి తక్కువ కొడుక, వాణ్ణి చెట్టు కట్టి పొద్దున్నే వదిలేయండ్రా అని తీర్పు చెప్పాడు. హనుమయ్యకి రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దున్నే పోలయ్యని విడిపించి స్నానం చేసిరారా అని చెప్పి తన ఇంట్లో మాంసంతో భోజనం పెట్టించి, ఒరేయ్ తిండి మీద కోరుకుంటే దొంగతనం కాదురా చెయ్యాల్సింది, పని చేసి సంపాదించుకు తినరా పో అని పంపేశాడు. కొంతకాలానికి కరువు వచ్చింది. పంటలు పండలేదు. పచ్చటి పొలాలు నెర్రలు విచ్చిపోయాయి. రైతులు కొందరు వలసపోయారు. తినటానికి కింజలు లేవు. పశువులకి గడ్డి లేదు. వరన్నం తినేవాళ్ళు జొన్న రొట్టెలు తింటున్నారు. కానీ సర్కారు వారు శిస్తు వసూలు సక్రమంగా జరగవలసిందే అని పట్టుబట్టారు. హనుమయ్య దొడ్డ చిక్కులో పడిపోయాడు. నయాన భయాన ఎట్లా వసూలు చేసినా శిస్తు చాలా బకాయి ఉండిపోయింది. పై అధికారుల కోపం వచ్చింది. కట్టని వాళ్ళ ఆస్తులు జప్తు చేయమన్నారు. హనుమయ్య కళ్ళ నీళ్లతో ఆస్తులు జప్తు చేశాడు. చెంబూ తపేలా వీధిలో వేయించాడు, వేలం పాడించాడు. కానీ కొనేవాడేడి? శిస్తు బకాయి ఊడలేదు. పై వాళ్ళకి మరీ కోపం వచ్చింది. బకాయి ఉన్న రైతుల్ని చెట్లకు కట్టేసి పాతికి దెబ్బలు కొట్టమని హుకుం వచ్చింది. ఈ సంగతి తెలిసి కొందరు పారిపోయారు. పొద్దున్నే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చాడు. రైతుల్ని ఓ 20 మందిని చింతల తోపులోకి తీసుకొచ్చారు. అందరినీ చెట్లకి కట్టేస్తున్నారు. హనుమయ్య దగ్గరుండి కట్టేస్తున్నాడు. అందరూ అయిపోయారు. తను ఇంకో చెట్టు కానుకుని నుంచుని, నన్ను కట్టెయ్యరా అన్నాడు. బాబూ అంటూ వెట్టివాడు కాళ్ళ మీద పడ్డాడు. కట్టెయ్యరా అని ఆజ్ఞాపించాడు హనుమయ్య. తన్ని కూడా కట్టిపించుకున్న హనుమయ్య ఎలుగెత్తి అధికారికి చెప్పుకున్నాడు, కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా. ఒంటిపూట గంజితో బతుకుతున్న ఆ రైతులతో నేను సమానమేనయ్యా, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, కానీ దెబ్బలకు సిద్ధమేనయ్యా. అధికారి దిగ్గున లేచి ఈ సంవత్సరానికి శిస్తు మాఫీ చేస్తానని వెళ్ళిపోయాడు. హనుమయ్య మనసు పైకి కఠినంగా ఉన్నా చాలా సున్నితమైనది. కరువు కాలంలో పంటలు పండలేదు, తింటానికి గింజలు లేవు, రైతులు కొందరు వలస వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో అన్నం తింటానికి లేకపోతే జొన్న రొట్టెలు తింటూ బతికారు. ఒంటిపూట తిని ఒంటిపూట గంజి తాగారు. అలాంటి సమయంలో శిస్తులు ఎక్కడి నుంచి కడతారు పై అధికారులకి? కానీ అది పై అధికారులకి అర్థమవుదు కదా. వాళ్ళకు కోపం వచ్చి అలా కట్టని వాళ్ళని శిక్షించమన్నారు, వాళ్ళ ఇళ్ళు జప్తు చేసుకోమన్నారు, చెంబు తపేలా వాళ్ళు బయట పడేయమన్నారు. వాళ్ళని చెట్లకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇదంతా హనుమయ్య చూడలేకపోయాడు. కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయింది హనుమయ్యకి. మనసు చెదిరిపోయింది. వెట్టివాడితో అన్నాడు, నన్ను కూడా కట్టేయరా. వెట్టివాడు కాళ్ళ మీద పడ్డాడు, బాబూ అంటూ. తన్ని కట్టిపించుకునే హనుమయ్య అధికారులతో అన్నాడు, కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా. ఒంటి పూట గంజితో బతుకుతున్న ఆ రైతులతో నేను సమానమయ్యా. అయ్యా, మా దగ్గర డబ్బులు లేవు, కానీ దెబ్బలకు సిద్ధమేనయ్యా. అధికారి ఆశ్చర్యపోయాడు హనుమయ్యను చూసి. అధికారి మనస్సు కలుక్కుమంది ఒక్కసారి. అధికారి మనసులో మానవత్వం చెలరేగి గొప్ప మనసుతో ఆలోచించి తను ఒక సంవత్సరం పాటు శిస్తు మాఫీ చేసి రైతులకి వెళ్ళిపోయాడు. మనం మసులుతున్న స్వార్థపు బతుకుల్లో ఇలాంటి గొప్ప మనుషులు ఉంటారా, ఇలాంటి మనసున్న మనుషులు ఉంటారా అనిపించటలేదండి మీకు? మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఈ కథలో మనం ఇంకొకటి గమనిస్తే, హనుమయ్య టీమ్ లీడర్ గుణగణాలు ఎంత బాగా వ్యక్తపరిచాడో కదండి. మామూలు రోజుల్లో తన టీం చేత పని చేయించాడు, శిస్తులు వసూలు చేశాడు. కానీ టీం కష్టాల్లో ఉన్నప్పుడు టీం తరఫున పై అధికారికి విన్నవించుకున్నాడు. పై అధికారి విన్నవించుకుంటున్నప్పుడు వింటాడో లేదో అని తను టీంలో ఒకవాడైపోయి తన్ని కూడా శిక్షించమన్నాడు. అక్కడ మనం గమనిస్తే టీంలో ఒక వాడైపోయి ఎంపథెటిక్గా బిహేవ్ చేశాడు. అలా ఉన్నప్పుడే టీం లాయల్టీ ఉంటుంది. అదే సరైన టీం లీడర్ యొక్క లక్షణం. ఏమంటారండి? ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
నమస్కారం అండి, నేను మీ ఎల్బీ శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Bharatiya samskrutini vaibhavanni pratibimbinche Mind Media, the voice of India. Idi Bharatiya Swaram karyakramala vivaralu podcast lu vinadaniki mindmedia.com website ki tappaka login avandi. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. నాన్న నది. ఈ కథలో సీతయ్య మనసు ఎందుకు దుఃఖంగా ఉందో ఈ కథ విని తెలుసుకుందామండి. సీతయ్య నాన్న పోయాడు. సీతయ్య పసివాడేం కాదు. 35 వయసులో 4 పిల్లల్ని కన్న సీతయ్యకి నాన్న పోగానే దుఃఖం ముంచుకొచ్చింది. చంటి పిల్లాడ్లా బళ్ళు బళ్ళు నేడ్చాడు. మంచి చెడు చెప్పుకోవటానికి నాన్న లేడనే భావం వచ్చేసరికి ప్రపంచంలో తను ఒంటరి వాడైపోయినట్టు అనిపించి గుండెల్లో పెద్ద వెలితి, బతుకులో పెద్ద ఖాళీ. నాన్న లేడు. నిన్న ఉన్న నాన్న ఇవ్వాళ లేడు. పొద్దున్నే స్నానం చేసి ఉతికిన ధోవతి కట్టుకొని వరండాలో స్తంభానికి ఆనుకొని నిత్యమూ పారాయణ చేసుకునే నాన్న లేడు. తను బయటికెళ్తూ బజార్కెళ్ళొస్తా నాన్న అని చెప్పటానికి నాన్న లేడు. వరండాలో స్తంభం బోసిపోయి దిగాలుగా ఉంది. ఎప్పటి నాన్న? చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో నాన్న వెళ్ళకి తలా పడుకుని తన్ని గుండెల మీద నుంచోపెట్టుకుని తన చిట్టి చేతులు అందిపుచ్చుకుని తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని తన చేత అనిపిస్తూ తను నాన్న గుండెల మీద చిందులు తొక్కుతుంటే సంబరం పడిపోయి మళ్ళీ మళ్ళీ గుండెల మీద తొక్కించుకుంటూ ఆనందంతో కావలించుకు ముద్దులు పెట్టిన నాన్న మరి లేడు. కొంచెం పెద్దయ్యాక తనతో కృష్ణకి స్నానానికి తీసుకొచ్చి ఒడ్డునే కూర్చోపెట్టి ఒళ్ళు రుద్ది నీళ్లు పోసిన నాన్న లేడు. తను ఈత కొడతానని పట్టుబడితే నీళ్లలోకి దింపి నడుముకున్న మొలతాడు చేత పట్టుకొని తాను తపతప చేతులతో నీళ్లలో బాదుతుంటే ఈతలు నేర్పించిన నాన్న లేడు. ఆ పైన తెప్ప కొయ్య మీద నాన్న ఈదుతుంటే ఆ కొయ్య మీద తను పడుకుని కృష్ణ మధ్యలోకి వెళ్ళేవాడు. సుడిగుండంలో సుళ్ళలో ఎలా తిరగాలో జారులో ఎలా బారులు వెయ్యాలో వడిని ఎలా తప్పుకోవాలో కృష్ణలో వెళ్ళికితలా పడుకుని చేతులతో ఎలా ఈదాలో దగ్గరుండి నేర్పించిన వాడు నాన్న. తన్ని బళ్ళో వేసినప్పుడు కొత్త చొక్కా కొత్తలాగు కుట్టించి తోటి పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టించి దగ్గరుండి పంతులకి అప్పచెప్పి మధ్యాహ్నమయ్యేసరికి భోజనం కూడా చేయకుండా పసివాడింకా రాలేదని తనకి ఎదురొచ్చి కాళ్ళు కాల్తాయని భుజం మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు నాన్న. రాత్రిళ్ళు పక్కలో పడుకోబెట్టుకొని బళ్ళో ఏమేం చెప్పారో తన చేత చెప్పించుకుని పద్యాలు మళ్ళీ మళ్ళీ పాడించుకుని చిచ్చి కొట్టి నిద్రపుచ్చేవాడు. తను ఎదిగాక పొలాలు చూపించి దుక్కి దున్నటం నేర్పి నాట్లు వేయించి వ్యవసాయం అప్పగించి ఏం పర్వాలేదు అన్నీ మా వాడు చూసుకుంటాడండోయ్ అని గర్వంగా ఊరంతా తిరిగి చెప్పుకునేవాడు. పెత్తనం అంతా కొడుక్కి అప్పగించిన సీతయ్య నాన్న ముందు పసివాడే. ఇవాళ పొలంలో కలుపు తీస్తాను నాన్న, ఇవాళ కొబ్బరి పచ్చట్లో కారం ఎక్కువైంది కదూ నాన్న అంటూ ప్రతీ చిన్న విషయం నాన్నకి చెప్తూ చాకలి నీలిమందు ఎక్కువ పెడుతున్నాడు నాన్న అంటూ నాన్న పంచ సవరించి పాదాలొత్తుతూ మెల్లిగా వేళ్ళు లాగుతూ ఆప్యాయంగా ఒళ్ళంతా నిమురుతూ పసిపిల్లవాడిన నాన్నని అంటుకుపోయేవాడు సీతయ్య. నాన్న అన్నీ వినేవాడు, నవ్వుతూ ఊకొట్టేవాడు. అలా ఊకొడుతుంటే గుండెకి హత్తుకుని ఆశీర్వదిస్తున్నట్లుండేది. ఇప్పుడెవరు ఊకొడతారు? ఇప్పుడెవరు తల నిమురుతారు? చుట్టాలెవరో అంటున్నారు, ఆయనకేవండి దేవుడు లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు, 3 మనవల్ని చూశాడు, మనవరాల్ని ఎత్తుకున్నాడు, శ్రీరాముడు లాంటి కొడుక్కి పెత్తనం అప్పగించి నిశ్చింతగా వెళ్ళిపోయాడు మహారాజు. ఈ మాటలు సీతయ్యని ఓదార్చలేకపోతున్నాయి. తను నాన్నలేని వాడయ్యాడు, నాన్న కావాలి. సీతయ్య తల్లి దొడ్లో ఏడ్చి ఏడ్చి పడిపోయింది. తెలివి తెచ్చుకుని తులసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ రోజూ నీకు పచ్చగా పసుపు రాసి నిండుగా కుంకం పెట్టి మొక్కుకునేదాన్ని నా పసుపు కుంకాలు లాగేసుకున్నావా అమ్మ? పుట్టినప్పటి నుంచి నా ముఖం మీద బొట్టు ఉండేదే. ఇలా మూడైపోయిన నా బొట్టు లేని ముఖాన్ని నేనే అద్దంలో చూసుకోలేనే. ఇంకా నలుగురికి ఎలా చూపిస్తాను అంటూ తులసమ్మ గట్టు మీద పడిపోయింది. సీతయ్య పిచ్చి చూపులు చూస్తున్నాడు. నాన్న కోసం ఇల్లంతా వెతుక్కుంటూ ఉన్నాడు. సీతయ్య నలుగురు పిల్లల్ని ఎవరో సముదాయిస్తున్నారు. సీతయ్యకి నాన్న లేకపోతే ఉన్నట్టుండి వయసొచ్చి పెద్దవాడై ముసల్తనం వచ్చినట్లయింది. చుట్టాలెవరో పోయిన వాళ్ళు అదృష్టవంతులు, కానివ్వండి పనులున్నాయి అని తొందరపెట్టారు. నాన్న అంత్యక్రియలు పూర్తి చేసి కృష్ణకి స్నానానికి వచ్చాడు సీతయ్య. అదే కృష్ణ, నాన్న స్నానాలు చేయించిన కృష్ణ, నాన్న ఈతలు కొట్టించిన కృష్ణ, నాన్న మునకలు వేయించిన కృష్ణ, జన్మంతా నీ నీళ్లు తాగిన నాన్న వెళ్ళిపోయాడమ్మా, నేను నీ నీళ్లే తాగి బతుకుతున్నానమ్మా, నాకు నాన్న కావాలమ్మా అని భోరుమన్నాడు సీతయ్య. సీతయ్య శరీరం కృష్ణ, సీతయ్య ఊపిరి కృష్ణ, సీతయ్య రక్తం కృష్ణ, సీతయ్య ప్రాణం కృష్ణ, సీతయ్య కన్నీళ్ళు కృష్ణ, కృష్ణ కృష్ణలో కలిసిపోతోంది. కృష్ణ కృష్ణని అడుగుతోంది నాన్న కావాలని. కృష్ణ నిండుగా ప్రవహిస్తోంది. సీతయ్య మాటలు వింటూ నిబ్బరంగా సాగిపోతోంది, ఓదార్పుగా సాగిపోతోంది, నిట్టూర్పుగా సాగిపోతోంది, బుజ్జగింపుగా సాగిపోతోంది. కాలం ఆగదన్నట్లు గబగబా వెళ్ళిపోతోంది. మహాప్రవాహం సాగి సాగి వెళ్ళిపోతోంది. నా నా అంటూ సరసర వెళ్ళిపోతోంది. సీతయ్య నాన్న నాన్న అంటున్నాడు. కృష్ణ వింటూనే నా నా అంటూ పరిగెత్తిపోతోంది. కొత్త నీళ్లు నా నా అంటూ వస్తున్నాయి. నా నా అంటూ కిందకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ కొత్త నీళ్లు నా నా, మళ్ళీ మళ్ళీ కొత్త నీళ్లు నా నా. వచ్చి వెళ్ళిపోతున్న నీళ్లు సీతయ్యకి ఏదో చెప్తున్నాయి. నాన్న నాన్న అని వినిపించింది. అది సీతయ్య పిలుపు కాదు, సీతయ్య గొంతు కాదు. ఎవరి గొంతు, ఎవరి పిలుపు? సీతయ్య రిక్కించి విన్నాడు. ఆ పిలుపు సీతయ్య కొడుకులది. నా నా అంటూ పరిగెత్తుకొచ్చి అంత పొడుగునా కిందకి వెళ్ళిపోతున్న కృష్ణ చెప్పింది, పిచ్చి నాన్న నిన్న వెళ్ళిపోయాడు సహజమే. వెళ్ళిపోయిన నాన్న గురించి బెంబేలు పడుతున్నావు. నువ్వు నీ పిల్లలకి నాన్నవని గుర్తు చేసుకో. కృష్ణ నా నా అంటూ రయ్యమని వచ్చి రయ్యమని కిందకి వెళ్ళిపోతోంది. అదండి కథ. ఇక్కడ ఈ కథలో సీతయ్య చాలా దుఃఖంగా ఉన్నాడండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే బంధాలు అనుబంధాలు ఒక జీవ నది లాంటివి, అలా ప్రవహిస్తూనే ఉంటాయి మన జీవితంలో. పాత బంధాలు మాసిపోతూ ఉంటాయి, కొత్త బంధాలు పెనవేసుకుంటూ ఉంటాయి. సీతయ్య దుఃఖంతో ఆ కృష్ణమ్మ వెంపు చూస్తుంటే, సీతయ్య కొడుకు వెనక నుంచి నాన్న నాన్న అని పిలుస్తుంటే, ఆ బంధం కేసి వెళ్ళలేకపోయాడు సీతయ్య. కానీ సీతయ్య ఆ బంధాలు అనుబంధాల్ని అర్థం చేసుకున్న రోజు తన జీవితం ఆనందంగా మారుతుంది. బాగుంది కదండి. మనం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ వచ్చేద్దామండి. చిన్న విరామం.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్ ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం విచిత్రం
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి. అక్షరాల పూదోటలోకి మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం 4వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు కీలుగుర్రం. ఈ కథలో కీలుగుర్రం ఎందుకు కదల్లేదు మనం కథ విని తెలుసుకుందామండి. శివరాత్రి వెళ్ళిన రెండో రోజు, ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం. నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగటం చూసిన చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడ్డానికి ఉండిపోయారు. కీలుగుర్రానికి రంగులు వేశారు. 3 అడుగుల ఎత్తున బల్ల, ఆ బల్ల మీద 6 అడుగుల ఎత్తున గుర్రం. తెల్లగా దేవతాశ్వంలా మెరిసిపోతోంది. నల్లటి జూలు టీవీగా మోరెత్తుకొని మునుగాళ్ళు ఎత్తి పరుగు తీస్తున్నట్లుంది కీలుగుర్రం. మెళ్ళో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి. జీనుకు కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో రెపరెపలాడుతుంటే స్వామిని మూపున ఎక్కించుకుని మేఘాల్లో తేలిపోవటానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం. అయ్యవారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు. 5 అడుగుల ఎత్తున కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం. బంగారు రంగుల్లో మెరిసిపోతున్నాడు స్వామి. పట్టు అంగురక బిగింపుగా స్వామి విగ్రహానికి అంటిపెట్టుకుని ఉంది. జలతారు ఉత్తరీయం, బంగారు పాదాలకు ఆభరణాలు, విశాలమైన వక్షస్థలం పైన కదలాడుతున్న ముత్యాల పేర్లు, ముత్యాల పేరుల మధ్య మెరుస్తున్న చింతాకు పతకం. స్వామి నుదుట కస్తూరి తిలకం దిద్దారు. శిరస్సున కిరీటం ధగధగలాడుతోంది. ఆ కిరీటానికి కలికితురాయి, చేత జుళిపిస్తున్న చెంకీ కర్ర. నిన్నగాక మొన్నే గదా స్వామి కళ్యాణం జరిగింది. నుదుట బాసికపు అర ఇంకా అలాగే ఉంది. ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది. స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవులు కొసదాకా పాకుతోంది. ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది. ఆ నవ్వుతో మంటపమంతా వెలిగిపోతోంది. అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అలంకరించి చూసుకుంటున్నారు. ఉచ్చయస్రవం మీద విశ్వవిహారం చేయడానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి. కీలుగుర్రం ఉత్సవం పూర్తయి అయ్యవారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. అన్ని సేవలు ఒక ఎత్తు, కీలుగుర్రం సేవ ఒక ఎత్తు. 5 అడుగుల కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం. మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్ళటానికి విగ్రహం భుజాల వెనుక ఒక చేవకర్ర కట్టి బిగిస్తారు. 2 బలమైన వాళ్ళు ఆ కర్ర సాయంతో విగ్రహాన్ని భుజాలపైకి ఎత్తుకొని పీఠాన్ని చేతులతో పట్టుకొని వాహనం దగ్గరకు తీసుకొస్తారు. 3 ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ 2 మధ్యలో అలసిపోతే ఇంకో 2 పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు. అయితే కీలుగుర్రం సేవ 4 అయ్యేది కాదు. 5 అడుగుల అయ్యవారి విగ్రహం 6 అడుగుల గుర్రం మీదకి ఎక్కించాలి. అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరో చేవకర్ర బిగించి కట్టారు. సాయంత్రం అయింది. కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి. మషాలీలు కాగడాలు వెలిగించారు. వంది మాగధులు హరహర మహాదేవ్ అన్నారు. మంగళవాద్యాలతో స్వామి ఊరేగింపుగా వస్తున్నాడు. స్వామి విగ్రహాన్ని ఏటవాలుగా వాల్చి పైన 2 కింద 2 కర్రల సాయంతో మోస్తున్నారు. ఈ 4 ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు. లేకపోతే అడుగు తడబడితే నడక సాగదు, విగ్రహం ముందుకు వెళ్ళదు. అడుగు క్రమంగా లేకపోతే పదునైన విగ్రహ పీఠం కోసలు విగ్రహం మోసేవాళ్ల కాళ్ళు కోసేస్తాయి. ఈ పట్టుకున్న 4 అలసిపోయినప్పుడు ఆదుకోవటానికి మరో 4 విగ్రహం వెంట సిద్ధంగా నడుస్తున్నారు. ఈ నలుగురు విగ్రహాన్ని తీసుకొస్తున్న విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు. విగ్రహం మోస్తున్న వాళ్ళు బల్ల వెయ్యి అనగానే అతను బల్ల వేస్తే విగ్రహాన్ని ఆ బల్ల మీద నుంచోపెట్టి వాళ్ళు ఒక క్షణం అలుపు తీర్చుకుని తిరిగి నడుముకున్న ఉత్తరీయాలు బిగించుకుని ఊరేగింపు కొనసాగిస్తారు. ఇలా అర్చకుల గుండెలు గుబగుబలాడుతుండగా అయ్యవారి విగ్రహాన్ని కీలుగుర్రం దగ్గరకు తీసుకొచ్చారు. ముందు బల్ల మీద వేంచేపు చేశారు. ఆ పైన గుర్రం మీదకి ఇద్దరు ఎక్కి గుర్రాన్ని వెనక్కు వంచి వీపు మీద బల్ల వేసి విగ్రహాన్ని కింద నుంచి నలుగురు ఎత్తగా స్వామిని గుర్రం వీపు మీదకి చేర్చారు. అక్కడి నుంచి విగ్రహాన్ని గుర్రం మూపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు అమ్మయ్యా అనుకున్నారు. కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సూరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు. కానీ విగ్రహం మోసే వాళ్ళందరూ రాలేదు. మనిషి మీద మనిషి వెళ్ళాడు. కొందరు వచ్చారు, కొందరు రాలేదు. అందులో కొందరు తాగి వచ్చారు. వచ్చిన వాళ్ళు పాత తగాదాలతో తిట్టుకోవడం మొదలెట్టారు. ఓరి మీ దుంపలు తెగ, ముందు ఊరేగింపు లేవతీయండర్రా అన్నారు పెద్దలు. పట్టండంటే పట్టడన్నారు. కీలుగుర్రం లేవలేదు. వెనక వాళ్ళు ముందుకి, ముందు వాళ్ళు వెనక్కి మారారు. నీది తప్పంటే నీది తప్పనుకున్నారు. అమ్మలక్కలు తిట్టుకున్నారు. పోటీకర్రలతో ఎగబడ్డారు. జనం అడ్డుకుని ఆపి కేకలేసి ఊరేగింపు సాగాలన్నారు. పట్టు పట్టు, కీలుగుర్రం లేవలేదు. మోస్తున్న వాళ్లలో ఎవడో అన్నాడు. వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా, ఆయన వేరుశనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా, అక్కడ బాబుతో మైలపడి వచ్చుంటాడు, అందుకే వాహనం లేవటం లేదు. ఆ పైన హరహర మహాదేవ జనం కేకలు. కీలుగుర్రం వాహనం ముందుకు సాగిపోయింది. అదండి కథ. బాగుంది కదండి. అక్కడ మనం గమనిస్తే కీలుగుర్రం లేవలేదు. మోస్తున్న వాళ్ళలో ఎవడో అన్నాడు. వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా, ఆయన వేరుశనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా, అక్కడ బాబుతో మైలుపడి వచ్చుంటాడు, అందుకే వాహనం లేవటం లేదని. మీరేమంటారండి, అందుకే వాహనం లేవలేదా? కాదు, అది మూఢనమ్మకం. అక్కడ ఎవరు మనస్ఫూర్తిగా కీలుగుర్రాన్ని లాగలేదు. అక్కడ కోఆర్డినేషను, సింకర్నైజేషను వాళ్ళు తక్కువైంది. అది కాకుండా కీలుగుర్రం భక్తితో లాగే బదులు తాగి వచ్చారు అక్కడ లాగేందుకు. ఆ వచ్చిన వాళ్ళు ఆ తాగిన మైకంలో పాత తగాదాలతో తిట్టుకోవడం మొదలెట్టారు. ఒక బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోయారండి. ఆ బ్లేమ్ గేమ్ నుంచి అలసిపోయి ఒకళ్ళనొకళ్ళు బాగా తిట్టేసుకున్నాక తర్వాత ఆ హరహర మహాదేవ ఆ కేకలకి భగవంతుని వెంపు దృష్టి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి అందరూ కలిసి లాగినప్పుడు, ఆ కీలుగుర్రాన్ని అందరూ కలిసి లాగినప్పుడు ఆ కీలుగుర్రం కదిలిందండి. ఈరోజు అక్షరాల పూదోటలు చక్కటి చంద్రకాంతుల మధ్యన వికసించిన కలువపూల్లాంటి కథల్ని విన్నాం కదండి. ఇలాగే వచ్చే వారం కూడా ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం సెప్టెంబర్ 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.